ఆకలి ఉన్న వేదవ్యాసునికి, అబెనే నేడు మీకు మధ్యాహ్న భిక్ష బ్రహ్మపురివాడ కసికా పట్టణమున, అబ్బదో నాకపోలె మహర్షులార వాడవాడల ఈ పెద్దవల్ల కాట అని. ఆహా, ఇన్నాళ్ళ ఉంటున్నామే పెద్ద కాలంబునం బట్టి మనమున్న వారము, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నా కాశీక్షేత్రంలో, ఇక్కాశీ పట్టణంబున భిక్షాన్నంబు పుట్టని దినంబునం గలదే. ఏ రోజైనా భిక్షాన్నం పుట్టకుండా ఉందా? ప్రతిరోజు భిక్ష దొరుకుతుంది. అసలు ఎలా భిక్ష పెడతారు కాశీక్షేత్రంలో ఉన్నటువంటి గృహిణులు? తలచుకుంటేనే గొప్ప దృశ్యం అంటున్నారు. అంటే ఆకలి సమయంలో అన్నం పెట్టిన వాళ్ళని తలంచుకోవడం కూడా గొప్ప గుణం, అదో కృతజ్ఞతా గుణం. ఇప్పుడు ఈ ఆకలి వేళ అన్నం పెట్టిన వాళ్ళ యొక్క ఔదార్యం గుర్తుకొస్తోంది అనమాట వ్యాసదేవుడికి. ఎలా భిక్ష పెట్టేవారో వర్ణిస్తున్నాడు ఇక్కడ వ్యాసదేవుడు. ఇది మన భారతీయ సంస్కృతిలో భిక్ష వేసే విధానం కూడా చెప్తున్నాడు అనమాట. కుతపకాలంబునందు, కుతపకాలం అంటే మధ్యాహ్న వేళలో భిక్ష ఎలా పెడతారంటే, ముంగిట గోమయంబున గోముఖము తీర్చి కడలు నాలుగుగా మృగ్గు కర్రబెట్టి, ముంగిట గోమయంబున ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపి జల్లి ముగ్గు పెట్టి, కడలు నాలుగుగా నాలుగు దిక్కుల్లోని నాలుగు కర్రలుగా ముగ్గు పెట్టి, అతిథి నచ్చో నిలిపి అక్కడ అతిథిని నిలిపి అర్ఘ్యపాద్యములిచ్చి పుష్పగంధంబుల పూజ చేసి, అర్ఘ్యపాద్యాదులిచ్చి పుష్పగంధాలతో పూజ చేస్తారు. అతిథికి భోజనం పెట్టడం అనేటువంటిది ఒక మహా అవకాశంగా భావించేవారు భారతీయ గృహస్థులు. ఎందుకంటే అతిథి సాక్షాత్తు దైవము అని వేదం చెప్పింది. అతిథి దేవో భవ అన్నది. అందువల్ల అతిథిని ఆ విధంగా ఆదరించేవారు, పూజ చేసేవారు. నారాయణ స్వరూపుడని శివస్వరూపుడని భావన చేసి అన్నం పెట్టే పుణ్యదేశం మనది. అతిథి నట్టో నిలిపి అర్ఘ్యపాద్యములిచ్చి పుష్పగంధంబుల పూజ చేసి, ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున అన్నంబు మీద నెయ్యి అభిగరించి, ప్రక్షాళితంబైన పసిడి చట్టువమున, పసిడి అంటే బంగారం, చట్టువము అంటే పళ్ళెం అనమాట. పసిడి చట్టువం అంటే బంగారు పళ్ళెం. ఆ బంగారు పళ్ళెం కూడా ప్రక్షాళితం, బాగా శుభ్రం చేసినటువంటి బంగారు పళ్ళెంలో అన్నము పెట్టి ఆ అన్నము మీద నెయ్యిని అభిగరణ చేసి, ఈ అభిగరణ మొదలైన శబ్దాలు కూడా మనం కోల్పోతున్నాం. కేవలం పశుప్రాయమైన అన్నం తినడమే తప్ప అన్నాన్ని చక్కగా వడ్డించుకుని దాని మీద నెయ్యి అభిగరించి దాన్ని పరిశేచన చేసి భోజనం చేయడం అనేటువంటి సంప్రదాయాలు నోపోతున్నాయి. కనీసం ఈ కావ్యాల్లో పద్యాలు తలుచుకున్న ఈ పదాలైనా మిగుతాయి తరువాత తరాలకి, లేకపోతే ఇవి కూడా తెలియనటువంటి కేవలం తిండిని నోట్లో వేసుకునేటువంటి దుష్కాలం ఇంకా దాపురిస్తుంది అనమాట. లేకపోతే అన్నంబు మీద నెయ్యి అభిగరించి, అన్నం మీద నెయ్యిని అభిగరించడం, ఇది కూడా ఎందుకు అభిగరిస్తారంటే వైద్య సంస్థనిచ్చా కూడా చక్కని స్వచ్ఛమైన నెయ్యి తింటే శరీరాన్ని ఏమీ బాధించదు, అందులో సందేహం లేదు. ఆ నెయ్యి అందులో తేజశక్తి దాగి ఉంటుంది. అమృతం నెయ్యి అంటే, అది ఆయుర్వర్ధనం కూడా. ఈ నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే అన్నంలో ఉన్న దోషం పోతుంది. అది ఇందులో ఉన్నటువంటి రహస్యం. శాస్త్రం ఏం చేస్తోందంటే అన్నం వండడం వల్ల ఏ ఏ దోషాలుంటాయో ఆ దోషాలన్నింటినీ తొలగించగలిగే శక్తి నెయ్యికుంది. అందుకే నెయ్యిని అభిగరిస్తారు. నెయ్యి అభిగరించి ఆ అన్నంతో పాటు ఇంకా ఏమిటి పెడుతున్నారంటే, ఫలపాయస పూప బహు పదార్థములతో, ఫలపాయసములు అంటే ఫలములు, పాయసములు అపూపములు అంటే పూరీలు మొదలైనటువంటివి, ఇవన్నీ కూడా బహు పదార్థములతో ఇన్ని రకాల పదార్థాలు పెట్టి వడిస్తున్నారట. అది ఎలాగా? భక్తి విశ్వాస తాత్పర్య గరిమ. కేవలం అన్నము పదార్థాలు అవి వడ్డించడమే కాదు, ఇవి వడ్డించాలి. ఏమిటి? భక్తి విశ్వాస తాత్పర్య గర్మ. భక్తితోని విశ్వాసంతోని శ్రద్ధతోని వడ్డించాలన్నమాట. ఎలా వడ్డించాలో కూడా చెప్తున్నారు. ఇంత చక్కటి బుద్ధితో వడ్డిస్తే ఆ వడ్డించిన అన్నం అమృతం అవుతుంది. అంతేగాని విసుక్కుంటూ కసురుకుంటూ వడ్డించే అన్నం పుష్టినిపదనమాట. భక్తి విశ్వాస తాత్పర్య గరిమ పెట్టుదురు మధుకర భిక్ష భిక్షుకులకు కంకణంబులతో సూడిగములు రాయ. ఆ అన్నాన్ని ఆ వడ్డించేటప్పుడు వారు పెట్టుకునేటువంటి కంకణములు ఉన్నాయే గాజులు, అవి సూడిగములు రాయ శబ్దం చేస్తున్నాయట. అంటే ఎంత చక్కగా గుర్తు తెచ్చుకుంటున్నాడో వ్యాసదేవుడు చూడండి. ఆ పెట్టే అన్నాన్ని కాకుండా పెట్టిన చేతిని కూడా గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఆ చేతుకున్న గాజులు సబడలు చేస్తూ ఉండగా వడ్డించేరట. కమ్రకరముల బ్రాహ్మణాంగనులు కాసి వారెవరయ్యా అంటే, అన్నపూర్ణ భవాని కట్టనుగుచెలులు. వాళ్ళు అన్నపూర్ణ భవానికి అనుగుచెలులు వంటి వారు ఒక్కొక్క గురిని కూడా. కనుకనే భిక్షాటనకు వెళ్ళేటప్పుడు అన్నపూర్ణ భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అంటారు. భవతి భిక్షాందేహి మాతా అన్నపూర్ణేశ్వరి అనడంలో అర్థం అన్నం పెట్టే వాళ్ళని అన్నపూర్ణ అని ఉబ్బవేయడం కాదు అక్కడ అర్థం. ఎవరు అన్నం పెట్టినా అందులో అన్నపూర్ణాదేవి ప్రకాశం ఉంటేనే మనకు అన్నం లభిస్తోంది అనే భక్తి, ఆ తాత్పర్యము, ఆ విశ్వాసము అక్కడ ఉండడానికి ఆ మాటలో అంత అంతరార్థం ఉందన్నమాట. ఎవరు అన్నం వడ్డించినా ఆవిడ అన్నపూర్ణ అవతారమే. అన్నపూర్ణమ్మ యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ చేతి నుండి మనకు అన్నం లభిస్తుంది అన్నమాట. అందుకే అన్నం పెట్టిన ప్రతి వారు కూడా అన్నపూర్ణ భవాని కట్టనుగు చెలులు అని, అటువంటి చక్కని పరమ పతివ్రత స్త్రీలు అక్కడ ఉన్నారే, వాళ్ళల్లో ఏ ఒక్కరు కూడా మనకు భోజనం పెట్టలేదంటే అది వారి తప్పు కాదు. ఇది తెలుసుకోవాలి ప్రతిసారి కూడా. కొంత దగ్గరకు వస్తున్నా ఉన్నాడనమాట వ్యాసుడు. ఎందువల్లంటే ప్రతిదానికి అవతలి వాళ్ళ మీద నింద మోపడం కాదు, మన వైపు కూడా లోపాలు ఉంటాయి, అవి తెలుసుకోవాలి. సుఖస్య దుఃఖస్య కోపిదాత పరో దదాతీతి కుబుద్ధిరేష అని అధ్యాత్మ రామాయణంలో లక్ష్మణుడు గుహుడితో చెప్తాడు. సుఖానికి దుఃఖానికి దాత ఎవ్వరు ఉండరయ్యా. ఇతరుల వల్ల ఈ రెండు లభిస్తున్నాయి అనుకోవడం అది అవగాహన లేని బుద్ధికి మాత్రమే అనిపిస్తుంది. కానీ ఏది రావాలి అన్నా కూడా మన భాగ్యమే దానికి కర్త, గాని ఇంకేమీ కాదు అని చెప్తాడు లక్ష్మణుడు. అది గుర్తు తెచ్చుకోవాలి. మొత్తానికి ఆ విధంగా అన్నం పెట్టినటువంటి ఆ పరమ పురంధ్రుల యందు ఏ పుణ్యాంగనయు భిక్ష ఇడదీయకట, రేపాడి మేలుకొని మనము ఏ పరమాత్ముని ముఖంబు నీక్షించితిమో. ఉదయాన్నే నిద్రలేచి ఎవరి మొహం చూసామో ఏమిటో, ఈ రోజు మనకు భిక్ష దొరకలేదు అని అడిగి మీకు దొరికిందా అని అడుగుతున్నాను, కానీ మీకు దొరకలేదని మీ మొహం చూస్తేనే తెలిసిపోతుంది అన్నట్టు. అందరి బుద్ధుల్ని శాసించేటువంటి ఆదిశక్తి విశాలాక్షి యొక్క మహిమ చేత వేదవ్యాసునికి కాశీనగరంలో భిక్ష లభించలేదు. ఆయనకే కాదు, ఆయన శిష్యులు 1000 మంది వారికి కూడా భిక్ష లభించలేదు. ఏ కారణం చేత భిక్ష లభించలేదో కాశీనగరాన్నంతటిని కూడా పరామర్శించి రమ్మనమని శిష్యుల్ని పంపాడు వ్యాసదేవుడు. తిరిగి వచ్చి శిష్యులు చెప్తున్నారు, కాశీనగరంలో ఎటువంటి కొత్త విషయము కనబడలేదు, ఎప్పటి వలే ఉంది కాశీ, ఎందువల్ల భిక్ష కలగలేదో కారణం తెలియలేదు. పైగా కాశీ ఎటువంటి మహిమ కలదో చెప్తున్నారు శిష్యులు వ్యాసదేవునితో. అవతరింపు నారాయణ అవతార బాధరాయణ కాశికా పట్టణమున అవకరము లేదు, మీ యట్టి అధిక పుణ్యులుండ ఈ వీటికెట్లు కీడుంద నేర్చు. అపర నారాయణ స్వరూప బాధరాయణ వేదవ్యాస, కాశికా పట్టణంలో ఎక్కడా ఎటువంటి అవకరము లేదు, మీ వంటి మహాత్ములున్న చోట కాశీకి ఎటువంటి లోటు రాదు కదా అంటున్నారు శిష్యులు. ఇక్కడ శిష్యులు మాట్లాడుతున్న తీరు గమనిస్తే ఒక గురువు ముందు శిష్యులు ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. చాలా చక్కటి వైచిత్రం ఉంది ఈ మాటల్లో. ఎందుకంటే గురువు గారి మాటల్లో కొంత కోపం కనబడింది. ఎందుకంటే పెద్దవల్ల కాట మొదలైన మాటలు అన్నాడు కదా, ఆ అన్నప్పుడు గురువు గారి కోపం ఎక్కడికి దారితీస్తుందో, కాశీలో ఎటువంటి లోపం కలిగేలా గురువు శపిస్తాడో, కనుక ఆయన కోపం రాకుండా ఉండేలా మాట్లాడాలి. గురువుగారిని కోపం తెచ్చుకోవద్దు అని శిష్యుడు ఏనాడు చెప్పరాదు. అందువల్ల ఏ విధంగా మాట్లాడితే ఆయన కోపం రాకుండా ఉంటుందో ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఒక దుఃఖము ఉద్రేకము కలిగితే ఉన్న పరిస్థితి గమనించం, దానితో ఆ ఉద్రేకంతో ఆవేశంతో నోరు జారే అవకాశం వస్తుంది. అందువల్ల ఉన్న పరిస్థితి ఏమిటో అతడికి గుర్తుండేలా చెప్పాలి. అంటే కాశీక్షేత్రం ఎంత దివ్యమైనదో అని చెప్తూ, మీ వంటి వారు ఉండగా కాశీక్షేత్రానికి లోటే వస్తుంది అని అనడంలో ఉద్దేశం ఏంటంటే, కాశీక్షేత్రానికి లోటు వచ్చేలా మీరు ఆవేశపడకండి అని చెప్పడం అన్నమాట. అంత చక్కగా మాట్లాడాలి శిష్యుడు. అందువల్ల కాశీ వైభవం ఏమిటో, కాశీ మహిమ ఏమిటో గురువు గారికి గుర్తు చేస్తున్నారు శిష్యులు. లేకపోతే వేదవ్యాసునికి తెలియదా కాశీ వైభవం? శిష్యులు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి కాశీక్షేత్ర వైభవాన్ని. ఇక్కడ మరొక రహస్యం ఏమిటంటే, ఆకలి ఉన్న వేళ ఒక చక్కటి విషయం గురించి చెప్తూ ఉంటే ఆ బాధ కూడా మరిచిపోవచ్చు సంస్కారవంతులు. అందువల్ల ఈ ఆకలి సమయంలో కాశీ వైభవాన్ని కాసేపు చెప్పుకుంటే ఆ బాధ మరిచిపోవచ్చు గనక కాశీని వర్ణిస్తున్నారు ప్రేమగా శిష్యులు. విశ్వేశ్వరుండెందు విచ్చేసియున్నాడు కైలాస శైల శృంగంబు విడిచి ప్రవహించు నిందేని భాగీరథి గంగ ఉపకంఠమున హరమోయనంగా ఆకొన్న వారికి అమృత భిక్షాన్నంబు కృపసేయు నిందేని గిరితనూజ ఉండుంఠి వినాయకుండెందు నసలిపై యువరాజు పట్టంబు సవదరించి ఎందునుందురు తమయంతలేసి వారు పరమ పుణ్యులు సంయమీశ్వరులు అనేకులు అట్టి కాశిని భిక్షాన్నమబ్బదనుట వినగ బొసగునే ఇది ఏమి విధము కాక. కాశీక్షేత్రం ఎటువంటిదంటే, సాక్షాత్ విశ్వేశ్వరుడు కైలాస పర్వతాన్ని విడిచిపెట్టి ఇక్కడ వచ్చేసాడు. విశ్వేశ్వరుండెందు విచ్చేసి ఉన్నాడు కైలాస శైల శృంగంబు విడిచి. ఇక ఇక్కడ ప్రవహిస్తున్నది ఎటువంటి నది అంటే, ప్రవహించునెందేని భాగీరథి గంగ ఉపకంఠమున హరమోయనంగ, కాశీనగరం వేసుకున్న హరమా అన్నట్లుగా భాగీరథి గంగ ప్రవహిస్తున్నది, పరమ పావనియైన భాగీరథి గంగమ్మ. ఇక ఇక్కడ ఉన్న తల్లి ఎవరు అంటే, ఆకున్న వారికి అమృత భిక్షాన్నంబు కృపసేయు నిందేని గిరితనూజ. హిమవత్ పర్వత పుత్రి అయిన పార్వతీదేవి ఆకున్న వారికి అమృత భిక్షాన్నం పెడుతుంది. సామాన్యమైన అన్నం కూడా కాదు, అమ్మ చేతి భిక్ష అమృత భిక్ష. ఆ అమృత భిక్షని ప్రసాదిస్తుంది అమ్మ గిరితనూజ అన్నపూర్ణమ్మ విశాలాక్షి. ఇక అన్ని విఘ్నములు పోగొట్టేటువంటి అబ్బాయి గారు ఉన్నారు ఇక్కడ. యువరాజు పట్టంబు సవదరించి ఉండు డుంఠి వినాయకుండెందు నొసలిపై యువరాజు పట్టంబు సవదరించి, ఆయనకు యువరాజు కిరీటాన్ని పెట్టి అభిషేకం చేశాడు కదా విశ్వేశ్వరుడు, ఆ డుంఠి వినాయకుడు ఉన్నాడు. పైగా దేవతలందరూ ఉండడం ఒక ఎత్తు, మీ వంటి మహాత్మునుండడం మరొక ఎత్తు కదా. ఎందు నుందురు తమయంతలేసి వారు పరమ పుణ్యులు సయ్యమీశ్వరులు అనేకులు. తీర్థములు క్షేత్రములు కూడా మహాత్ముల రాక కోసం ఎదురు చూస్తుంటాయట. మహాత్ముల తపస్సు చేత ఆ క్షేత్రములు తీర్థములు మరింత మహిమాన్వితములవుతాయి. ఆ కారణం చేత మహాత్ములు మహర్షులు ఉన్న చోటు ఇది. మీ వంటి వారు, మీ వంటి వారు అంటే పరమ పుణ్యులు సంయమీశ్వరులు అని మాట్లాడుతున్నారు శిష్యులు. పరమ పుణ్యులు అంటే జీవితం పుణ్యమైనటువంటి చరిత్రతో కూడుకున్నటువంటిది. పైగా సంయమీశ్వరులు అనడంలోనే ఒక చమత్కారం ఉంది. సంయమీశ్వరులు అంటే నిగ్రహ శక్తి కలిగినటువంటి వారు అని అర్థం అన్నమాట. అంటే ఇప్పుడు ఆకలి బాధకు ఓర్వలేక మీరు ఆవేశపడవద్దు, ఎందుకంటే మీరు సంయమీశ్వరులు గనక, నిగ్రహ సంపన్నులు గనక అని ఆ మాట అంత చక్కగా ఔచిత్యంతో మాట్లాడుతున్నారు వ్యాస శిష్యులు గురువు గారితో. అట్టి కాశిని భిక్షాన్నమబ్బదనుట వినగా పొసగునే ఇది ఏమి విధమో కాక. అటువంటి కాశీలో భిక్షాన్నం దొరకలేదంటే వినడానికి ఆశ్చర్యంగా ఉందే, ఏ కారణం చేత దొరకలేదో మాకే తెలియడం లేదన్నారు. పైగా ఇక్కడ అందరికీ కూడా అన్నం పెట్టేది అన్నపూర్ణమ్మే. అంటే వారంతటి వారు సంపాదించుకున్నా సంపాదించిన అన్నం వారికి దొరుకుతుంది అమ్మవారి కృప వల్లని. అందరికీ కూడా మధ్యాహ్న వేళ అమ్మ వడ్డిస్తోంది అన్నాన్ని, అమృత భిక్షాన్నాన్ని. ఎలా వడ్డిస్తోందంటే అన్నపూర్ణమ్మ ఎలా ప్రకాశిస్తోందా దివ్య సౌందర్యం అంటే, జిలుగు సంధ్యారాగ చీనాంబరము కట్టి కుసుమ గర్భము గగీల్ కొప్పు తురిమి కస్తూరి మెరిచిన గంధసారములంది ముత్యాల తాటంకములు ధరించి. అమ్మ ప్రకాశిస్తున్నది ఎలాగో అంటే, జిలుగు సంధ్యారాగ చీనాంబరము కట్టి జిలుగు వెలుగులు ఒలుకుతున్నటువంటి సంధ్యారాగము. సంధ్యారాగం అంటే సంధ్యా సమయంలో ఉండే ఎరుపుదనం. ఆ ఎరుపుదనంతో కూడినటువంటి వస్త్రాన్ని కట్టి ఉన్నదిట అమ్మ. కౌసుంభ వస్త్రం అన్నమాట, ఎర్రని కాంతులతో ప్రకాశించేటువంటి పట్టు వలువను కట్టుకుని ఉన్నది అన్నపూర్ణమ్మ. కుసుమ గర్భముగా గీల్కొప్పు తురిమి, ఇది ఒకటి చక్కటి మాట. కుసుమ గర్భముగా గీల్కొప్పు, అమ్మవారి కొప్పులో కుసుమం ఉందిట. అంటే కుసుమాన్ని కడుపులో దాచుకున్న గీల్కొప్పు అని వర్ణిస్తున్నాడు. అమ్మవారి కొప్పులో కుసుమం ప్రకాశిస్తూ ఉన్నది. కస్తూరి మెదిచిన గంధసారమలంది, గంధసారము ఒక సుగంధ ద్రవ్యం, అది కస్తూరితో కలిసి ధరించి ఉన్నది అమ్మవారి నుదుటి మీద. ముత్యాల తాటంకములు ధరించి, అమ్మవారి రెండు చెవులకు కూడా కమ్మలుగా వేలాడుతున్నవి ముత్యాల తాటంకములు. సీమంత పథమున చర్చుక్క సవరించి, సీమంతము అంటే పాపిట, ఆ పాపిట సింధూరం ప్రకాశిస్తూ ఉండగా కురులపై చిన్ని పువ్వు గుస్తరించి, కురుల మీద చక్కని చిన్ని పువ్వుని అలంకరించుకుని శ్రీపాదముల హేమ నూపు రంబులు దాల్చి కటిమీది వజ్రాల కమరు నిల్పి, శ్రీపాదముల అమ్మవారి యొక్క మంగళకరమైనటువంటి పాదాలపై హేమనూపు రంబులు దాల్చి బంగారు మువ్వల పట్టీలు ధరించి కటిమీద వజ్రాల కమరు నిల్పి, ఆ నడుమున వజ్రాలు తాపినటువంటి వడ్డాణాన్ని ధరించి అన్నపూర్ణ విశాలాక్షి అనడి పేళ్ల కాశికా మధ్య శృంగాటకముల యందు విశ్వపతి దేవి మధ్యాహ్న వేళ పెట్టు అమృత పాయస దివ్య అన్నమనుదినంబు. అన్నపూర్ణ విశాలాక్షి అని పేర్లతో ప్రకాశిస్తున్నటువంటి ఆదిశక్తి కాశికా మధ్య శృంగాటకముల యందు, ఆ కాశీనగరంలో ప్రతి నాలుగు రోడ్ల కూడలిలోనూ కూడా విశ్వపతి దేవి మధ్యాహ్న వేళ పెట్టు. ప్రతి మధ్యాహ్నము విశ్వేశ్వరుని ఇల్లాలైన ఆ అన్నపూర్ణమ్మ మధ్యాహ్న వేళ అమృత పాశ దివ్యాన్నాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. అటువంటి దివ్యమైన క్షేత్రంలో మనకు భోజనం లభించలేదు అనడం ప్రారంధ ఫలం తప్ప మరేమీ కాదు. కమలజునికైన ప్రారంధ కర్మ ఫలము అనుభవింపకపోవంగా నలవీయగునే. బ్రహ్మదేవుడికైనా తప్పదయ్యా ప్రారంధ ఫలం అనుభవించక, అందువల్ల మనకు కూడా భోజనం లభించలేదు అనుకోవడం తప్ప ఏమీ చెయ్యలేము. పైగా ఎటువంటి నగరం అని మళ్ళీ కాశీ నగరాన్ని వర్ణిస్తున్నారు. బ్రహ్మలోకంబు కాశీకి బడిసివాటు, విష్ణులోకంబు కాశీకి వినిమయంబు, దాస దాసాను దాస బృందంబు కాశీకి ఇంద్ర చంద్రాది లోకంబులిద్ధ మహిమా. కాశీకి ఇంద్రచంద్రాది లోకాలు కూడా దాస్యం వహిస్తూ ఉంటాయి. అటువంటి ఊర్ధ్వలోకాల గరిమని మించిపోయినటువంటి మహిమతో ప్రకాశిస్తూ ఉంటుంది కాశీనగరం. పైగా ఆ విశ్వేశ్వరుని సేవించడానికి అదృశ్య రూపములతో ఎందరెందరు దేవతలు వస్తారో. శివుని నివాళించు శేషాహి నడురేయి బహుఫణారత్న దీపముల చేత, అంతర్హితంబులయ్యర్చించు ఈశాను ఫల పుష్పముల కల్ప పాదపములు, కమధేనుబులు ఇందు ఖండేందు శేఖరు ఉదస్య ధారల నొలలార్చు, నిధులు తొమ్మిది కంఠే కాలునకు నిచ్చు నిర్మల మణులు కనికలుగాగా. శివుని నివాళించు శేషాహి నడురేయి, అర్ధరాత్రి వేళ ఆదిశేషువు తన వేయి పడగలని విప్పార్చుకుని వచ్చి శంకరునికి హారతులు పడతాట. ఆ హారతులు పడుతున్నప్పుడు ఆ పడగల మీద ఉన్న మణుల కాంతులే శంకరునికి నీరాజన కాంతులు ఇస్తూ ఉండగా విశ్వేశ్వర స్వామికి ఆదిశేషువు హారతులు ఇస్తూ ఉంటాడు. అంతర్హితంబులయ్యర్చించు ఈశాను ఫల పుష్పముల కల్ప పాదపములు, కల్పవృక్షములు అంతర్హితంబులై వస్తాయట, అంటే అంతర్ధానమై అదృశ్యంగా వచ్చి తమ యొక్క పువ్వులని ఫలాలని కూడా ఆ విశ్వేశ్వరునికి సమర్పించుకుంటాయి. కమధేనువులు ఇందు ఖండేందు శేఖరు ఉదస్య ధారల నొలలార్చు, కామధేనువులు స్వర్గలోకం నుంచి వచ్చి అవి కూడా అంతర్ధానములైనటువంటి అదృశ్య శరీరములతో ఇందు ఖండేందు శేఖరు అనగా చంద్రశేఖరుడైనటువంటి విశ్వేశ్వర స్వామికి తమ పొదుగుల నుంచి అమృత క్షీర ధారలతో అభిషేకాలు చేస్తూ ఉంటాయి. నిధులు తొమ్మిది కంఠే కారునకు నిచ్చు నిర్మల మణులు కానికలుగాగా. నవనిధి దేవతలని కొందరు ఉంటారు. ఆ నవనిధి దేవతలు కూడా అదృశ్య రూపాలతో వచ్చి నిర్మలమైన మణులను విశ్వేశ్వరుని కానుకగా ఇస్తారు. కసికా పట్టణంబు శంకరుని నెలవు, ఇలా అదృశ్య రూపాలతో దేవతలు సిద్ధులు చారణులు మొదలైన వారు వచ్చి కాశీక్షేత్రాన్ని కూర్చుకుంటూ ఉంటారు. అందువల్లనే ఆ క్షేత్రంలో ప్రవేశిస్తే చాలా మనం ధన్యులమవుతాం. దివ్యమైన కల్పవృక్షములు కామధేనువులు తిరుగాడుతున్న చోటు అది. అయితే మనకు కనబడవా అంటే కనబడవు, ఎందుకంటే అవి దివ్య శరీరములు అదృశ్య శరీరములు. వాటి యొక్క ఉనికి మాత్రం అక్కడ ఉంటుంది. ఆ ఉనికి చేత వాటి శక్తి తరంగాలు మనల్ని తాకి మనం ధన్యులమవుతాం. అందుకే కాశీక్షేత్రంలో తిరుగాడుతున్నప్పుడు స్వామిని దర్శించేటప్పుడు చుట్టూ ఒక దివ్యమైనటువంటి వాతావరణం ఉంది అని భావనలోకి తెచ్చుకుని ఆ ఆస్తిక్య బుద్ధితో యాత్ర చేయాలన్నమాట. కాశికా పట్టణంబు శంకరుని నెలవు కలి ప్రవేశింపద ఆనందకాననమున. కలి ఎట్టి పరిస్థితుల్లో కూడా కాశీక్షేత్రంలో ప్రవేశించలేదు. భూమంతా కలి నిండిపోయినప్పటికీ కూడా కాశీక్షేత్రంలో అడుగు పెట్టలేదు. శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తి సంధాయకం అవిముక్తకంబు, శ్రీనివాసంబు సకల సంపదలకి కూడా నివాస భూమి వారాణసీపురము ముక్తి సంధాయకమైనటువంటిది అవిముక్తము. అవిముక్తము అంటే విశ్వేశ్వరుడు పార్వతీ సమేతుడి విడిచిపెట్టకుండా ఉండే చోటు కాశీక్షేత్రము అని శిష్యులు కాశీ మహాత్యంబు వర్ణించిన విని బాదరాయనుండు వారలికిట్లనియే. ఈ విధంగా శిష్యులు ఎప్పుడైతే కాశీక్షేత్ర వైభవం గురించి ఉపన్యసించారో అంతా విని ఆనంద పరవశుడి ప్రశాంత చిత్తుడై ఇలా అంటున్నట్ట వేదవ్యాసుడు. ఏమంటున్నాడో రేపు చెప్పుకుందాం. కాశికా పట్టణంబు శంకరుని నెలవు కలి ప్రవేశింపదానంద కారణమున, శ్రీనివాసంబు వారాణసీపురంబు ముక్తి సంధాయకంబు అవిముక్తకంబు అని ఆకలిగొని బాధపడుతున్న వేదవ్యాసునితో శిష్యులు చెప్పిన తర్వాత వేదవ్యాసుడు ప్రశాంత చిత్తంతో ఇలా అంటున్నట్ట. ఉపరసింతుముగా కనేడు డిగిమడిగి అస్తమించుచునున్నవాడహిమభానుడు, ఎల్లి పరణకైన లేదెట్టు మనకు మాధుకర భిక్ష బ్రాహ్మణ మందిరముల. సరే, ఈ రోజుకు ఉపవసిద్దాం. సూర్యుడు అస్తమించబోతున్నాడు, ఇక్కడ నియమం ఏంటంటే ఆకలిని చెప్పి రాత్రి మళ్ళీ వెళ్ళి భిక్ష ఎత్తుకోకూడదు సన్యాసి. ఆ కారణంగా ఇంకా ఇవాళ మనకు ఉపవాసమే, రేపటి పాలనకి ఎలా ఉంటుందో చూడవలసినదే అని ఆ రాత్రి గడిపి మరునాడు మధ్యాహ్న కాలంబున శిష్యులం తాను వేరు వేర వేదవ్యాసుండు విప్రభవన వాటికల భిక్షాటనం వనత్వంబోయి. ఇంకా మరుసటి రోజు మళ్ళీ యథాప్రకారంగా ఉదయాన్నే లేచి కాలకృత్యాదులన్నీ తీర్చి చేయవలసిన విధులన్నీ చేసిన తర్వాత మధ్యాహ్న వేళ భిక్షకు బయలుదేరాడు వేదవ్యాసుడు. అలాగే శిష్యులు కూడా వేరు వేరు విధులకు వెళ్లి భిక్షాటనకు వెళ్లారు. కానీ ముందుటి రోజు వలె ఆ రోజు కూడా భిక్ష లభించలేదు. తొలినాటి ఎట్ల ముక్కంటి మాయ ఏ మచ్చకంటియు వంటకంబు పెట్టకున్నన్ కటకటంబడి. ముక్కంటి మాయ, మూడు కన్నుల వాణి మాయ, ఆ త్రినేత్రధారి అయినటువంటి విశ్వేశ్వరుని యొక్క మాయ చేత ఎక్కడా భిక్ష లభించలేదు. వెంటనే కటకటంబడి ఆకలితో బాధపడి భిక్షాపాత్రము నట్ట నడువీధి ఉంపగుల వేచి, నట్ట నడువీధి నిలిచి భిక్షాపాత్రని పగలవేచి కోపావేశంబున, కోపావేశంతో శపించబోయాడు కాశీనగరాన్ని. ధనమదంబును వేద విద్యామదంబు మోక్ష లక్ష్మీ మదంబును ముదిరి కాదే కశికా పట్టణంబున కరుణ లేక బ్రాహ్మణులు నమ్మునిటు భంగపర చీరనుచు. ఇక్కడ కాశీనగరంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మదం పెరిగిపోయింది. ఎందుకంటే ఈ నగరంలో విద్య బాగా ఉంది కనుక విద్యామదం ఉంది, పైగా సంపద బాగా ఉన్నది అందువల్ల ధనమదం ఉంది. ఇక్కడ ఉన్న వారికి మోక్షం తప్పనిసరిగా లభిస్తుంది గనక మోక్షలక్ష్మి మదం కూడా పెరిగిపోయింది. ఇన్ని మదం పెరిగిపోవడం వల్ల నన్ను వీరు గమనించకుండా అవమానిస్తున్నారు కాశీనగర వాసులు అని అనుకుంటున్నాడు వేదవ్యాసుడు. అంటే ఆకలి బాధ ఎంత పతనానికి దారితీస్తుందో చూసారా. మానావమానాల్లో సమానంగా ఉండాలి క్షేత్రవాసిని ముందే చెప్పుకున్నాం మనం, దాన్ని కూడా తప్పుతున్నాడనమాట. తనకేదో అగౌరవం జరిగిపోయింది అనుకున్నాడు. ఇప్పుడు ఎన్ని బాధలంటే కడుపులో ఆకలి మంట, పైన సూర్యుని మంట, మూడవది అవమానం జరిగిందేమోననే బాధతో తెచ్చుకున్నామంట. ఇన్ని మంటలు కలబోసి కృష్ణ ద్వైపాయనుడు ఆత్మగతంబున ధనము లేకుండెదరు మూడు తరములందు మూడు తరముల చెడుగాక మోక్షలక్ష్మి విద్యయును మూడు తరముల వెడలవలయు. ఇక్కడ నుంచి మూడు తరాల వరకు వీళ్ళకి ధనం ఉండకూడదు, మోక్షం ఉండకూడదు, విద్య ఉండకూడదు కాశీనగర వాసులకి అని శపించబోయాడు. పారాసర్యుండు క్షుత్విపాసా పరవశుండై శపింపందలంచు నవసరంబున. పరాశర పుత్రుడైన వ్యాసదేవుడు ఈ విధంగా శపించబోతూ ఉండగా ఒక్క విప్రగృహంబు వాకిట పార్వతి ప్రాకృత వేషంబున. ఈ లోపల ఒక విప్రగృహం యొక్క వాకిలి తెరచుకుంది. తెరచుకున్న వాకిలి నుంచి ఒక మహాశక్తి ప్రాకృత స్త్రీ వేషంతో వచ్చిందనమాట. ఆ మహాశక్తి పార్వతమ్మ. ఆ వచ్చిన తల్లి సొగసు ఎలా ఉన్నది అంటే